భారతీయ విశ్వ చరిత్రలో నూతన అధ్యాయానికి మనం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం. మనం ప్రారంభం చేసినా చేయకపోయినా మీ జీవితాలలోనే రాబోయే 5-6 సంవత్సరాలలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి క్లాసెస్ యూనివర్సిటీ సిలబస్ గా మారుతాయి. మీ వల్ల మారవచ్చు, లేకపోతే మీలాంటి వారి వల్ల మారవచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనందరం బెంగ పెట్టుకునేది తిండి కొరకే, ఉద్యోగం కొరకే. ఉద్యోగం ఎందుకంటే తిండి కొరకే. ఆ తిండి మీకు ఎలా లభిస్తుందో మీకు అర్థం అవటమే. ఎవడో మీకు డబ్బిస్తున్నాడు, ఎందుకు? మీకు కావాల్సింది మీరు చేయటానికి కాదు, వాడికి కావాల్సింది మీరు చేసి పెట్టడానికి. అంతేగా, ఏ ఉద్యోగం చేసినా మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏం లేదు. అక్కడ ఇతరులకు ఏది కావాలో అది చేసి పెడుతున్నావు నువ్వు, ఒక సంస్థకు కానీ ఒక వ్యక్తికి కానీ. ఒక చిన్న ఇంట్లో పనిమనిషిగా ఉంటే ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి కావాల్సింది చేస్తాం. ఒక ఫ్యాక్టరీలో పెద్ద హయ్యెస్ట్ పోస్ట్ చైర్మన్ గా ఉంటే ఆ ఫ్యాక్టరీకి కావాల్సినటువంటి ఐడియల్స్, దానికి సంబంధించింది మాత్రమే నువ్వు చేయటానికి వీలు ఉంటుంది. దానికి నీకు వాడు జీతం ఇస్తాడు. అంటే నీకు జీతం డబ్బులు ఎందుకు వస్తున్నాయి అంటే, ఆ పని నిస్వార్థంగా చేస్తున్నావు కనుక. కాదా, ఆ పని నిస్వార్థం కాదుగా, నిస్వార్థంగా చేస్తా. బ్రహ్మ విద్య ఏం చెప్తుంది అంటే, పిచ్చివాడా, ఒక మనిషి సంస్థకి నువ్వు నిస్వార్థంగా చేస్తే వాడు నీకింత జీతపు రాళ్ళు పడేస్తూ ఉంటే, ప్రకృతికి నువ్వు నిస్వార్థంగా చేస్తే అది నీకు ఎంత ఇవ్వగలదు? అది నీకు బుర్రకెందుకు ఎక్కటం లేదు? అది ఎక్కిన మరుక్షణం ఈ విద్య యూనివర్సిటీలోకి ఎక్కిపోతుంది. కానీ అది ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి కదా, మనం ఆ ఉద్యోగంలో జాయిన్ అవడానికి ఇది ప్రయత్నం, ఈ క్లాసెస్ ఆ ప్రయత్నం మనం చేస్తున్నాం. బ్రహ్మ విద్య ప్రకృతికి మనము పని చేయబోతున్నాం. దీనికి అనేక మంది గురువులే ఉండరు. ఒకే ప్రకృతి ఉంది, ఒకే పృథ్వీగ్రహం ఉంది, ఇంచేత కావలసినటువంటి ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఒకే చోట నుంచి ఆవిర్భవిస్తాయి. ఒక పెద్ద ఫ్యాక్టరీ ప్రపంచం అంతా దానికి బ్రాంచెస్ ఉన్నాయి, కానీ దాని మేనేజ్మెంట్ ఎవరో 10 మందో 12 మందో ఉంటారు. వాళ్ళు కలిసి ఏమి నిర్ణయిస్తే అది మొత్తం పృథ్వీ మీద వాళ్ళ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయో అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది అని తెలిసినప్పుడు, ఈ పృథ్వీని ఈ సౌర వ్యవస్థను కంట్రోల్ చేసే ఒక వ్యవస్థ ఉన్నది, దానికి మీరు పని చేయగలిగితే మీకే లోటు రాదు అనే ధైర్యంతో మీరు ముందుకు దూకగలగాలి. ఆ ధైర్యం కావాలంటే ఒక సంవత్సరంలో మనము అలాంటి వ్యక్తుల్ని తయారు చేయాలి. తయారు చేయాలంటే ముందు మీ విధంగానే తీయాలి. ఇంతప్ప ఇంకోటి చెప్తే అట్ట, నేనేమో ఇలాగే ఉంటాను ఎల్ఐసి వాళ్ళలాగా, వాడేం కట్టడు ఇతన్ని కట్టమంటాడు. కానీ వాడు కట్టకపోయినా వాడికి వచ్చే షేర్ వాడికి వస్తుంది కదా, ఇతన్ని కట్టం వేరే విషయం. ఇచ్చేత ఈ మొత్తము పృథ్వీ గ్రహాన్ని ఆ వ్యవస్థలు శాసించేటటువంటి కేంద్రము నుంచి ఈ మత ప్రవక్తలు ఆవిర్భవిస్తూ ఉంటారు. అనేక మతాలు వచ్చాయి, సమన్వయ మతము రాలేదు. అంటే ఏంటి, అన్ని మతాలను సమీకరించేటటువంటి వ్యక్తి రాలేదు. రామకృష్ణ పరమహంసగా ఆ వ్యక్తి ఆవిర్భవించాడు. జ్వాలాకుల్ మహర్షి దానినే ది అవతార్ ఆఫ్ సింథసిస్ అన్నాడు, సమన్వయ అవతారము. రామకృష్ణ పరమహంస కంటే మీకు వేరే సమన్వయ అవతారం ఎక్కడైనా కనిపిస్తున్నాడా? అన్ని మతాల, అన్ని దేవతల సాధనలు స్వయముగా చేసి దానిని అనుభూతి చెంది కబుర్లు చెప్పి కాదు అలా అవుతుంది టా కాదు అలా అయింది అని చెప్పి అన్ని మతాలకి జీవం పోశాడు. సమన్వయ మతానికి నాంది పలికాడు. ఈ తేడా మీకు అర్థం అవ్వాలి. అన్ని మతాలు పోవు. కొత్త కంప్యూటర్ సిలబస్ ఈ కొద్ది 5-6 సంవత్సరాల నుంచి వచ్చింది, అంతే కదా. ఇది వచ్చింది కనుక మిగతా క్లాసులు ఎగిరిపోయా? ఏం ఎగిరిపోలే, ఇది కూడా వచ్చింది. అలాగే మిగతా మతాలు ఏమి ఎగిరిపోవు, వాటి అవసరం ఉన్నంత వరకు అవి ఉంటాయి. వాటి అవసరం తీరిపోయాక సమన్వయ మతము వచ్చింది కనుక ఇంకా మిగతా కొత్త మతాలు ఏమీ రావు. దిస్ ఈజ్ ది లాస్ట్ రిలీజియన్ పృథ్వీ మీద. ఏ మతము? సమన్వయ మతము. శ్రీరామకృష్ణ పరమహంస జీవించి ఆచరించి సిద్ధాంతీకరణ చేసినటువంటి మతము మిగులుతుంది. కానీ మిగతా మతాలు ఉంటాయి ఎంతవరకు? ఆ స్థాయికి చెందిన ఆత్మలు ఉన్నంత వరకు. మేము ఎదగము, మేము ఆ క్లాసులోనే ఉంటాము అనేటటువంటి వాళ్ళు ఉండేంత వరకు ఆ మతాలు ఉంటాయి, ఇవి ఎగిరిపోవు. కానీ యాక్చువల్గా ఆ మతాలకి విలువ ఉండదు. ఈ కంప్యూటర్ సైన్స్ వచ్చాక మిగతా కోర్సులన్నీ ఉన్నాయి, కానీ వేలం వేరే ఏ కోర్సుకి? అలా మిగతా ఉంటాయి, కానీ అది ఈ కోర్సు అన్వయించుకోలేని వాళ్ళకి, చేయలేనటువంటి వాళ్ళకి, అవగాహన లేనటువంటి వాళ్ళకి ఉంటాయి పక్కన. కానీ దానికి ఆ మతాలకి పెద్ద విలువ ఉండదు. రామకృష్ణ పరమహంస గురించి తెలిసి విన్నాక మీరు ఆ మతాల జాడ్యము నుంచి బయటపడలేకపోతే ఖచ్చితంగా మన ప్రారంభమే. మీరు అవకాశం పోగొట్టుకున్నట్టే. చేత పొద్దున్న మనం రామకృష్ణ పరమహంస యొక్క జీవిత చరిత్రలో కొన్ని ముఖ్య అంశాలు మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. మొట్టమొదటిది ఏంటి అంటే, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితుల్లోనే ఆ భగవంతుని చూడటానికి ప్రయత్నించాలి. ఒక్కొక్క రోజు గడిచిపోతూ ఉంటే ఇంకా నాకు భగవంతుడి యొక్క దర్శనము అవలేదు అనేటటువంటి ఆ రామకృష్ణ పరమహంస యొక్క జీవిత చరిత్రలో నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఆ భగవంతుడిని దర్శించడానికి కావలసినటువంటి మానసిక స్థితి మీరు తెచ్చుకోగలిగితే కనిపిస్తాడు. అది అవగాహన అవ్వాలి మనకి. ఫస్ట్ పాయింట్ అది. రెండోది ఏం చెప్పాము? సాధనాత్మకంగా వెలుతురు. చుట్టూరా, మన చుట్టూ కూడా వెలుతురు ఉన్నది అనేటటువంటి ధ్యానము ఆ స్థితిని కలగజేయటానికి మీకు చాలా ఉపయోగపడుతుంది. రామకృష్ణ పరమహంస యొక్క తండ్రి, తల్లి, రామకృష్ణ పరమహంస యొక్క జీవితంలో ఉన్నటువంటి అనుభూతితో మీరు నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే, సాధనలో చుట్టూ వెలుతురు ఉన్నటువంటి భావన. చుట్టూ వెలుతురులో ప్రకాశంలో కూర్చున్నాము, ప్రకాశ తరంగాలు మన చుట్టూ వస్తున్నాయి అనేటటువంటి భావన. రెండోది ఏం నేర్చుకున్నాం? చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది ఈ మొత్తము మానవజాతి భవిష్యత్తుకి ఆధారం. సమన్వయం అన్నది దేనికి జరగాలి అంటే, వేదాంతానికి, తంత్రానికి సమన్వయం జరగాలి. ఎందుకో వేదాలు తంత్రము దూరం దూరంగా వెళ్ళిపోయి, తాంత్రికుడు అంటే అసలు ఒక ఘోరమైన పదంలాగా తయారైపోయింది. దాన్ని సవరించడానికి అమ్మని దర్శించినటువంటి రామకృష్ణ పరమహంస, ప్రకృతిలో భగవంతుణ్ణి చూడగలిగినటువంటి రామకృష్ణ పరమహంస తంత్ర విద్యను నేర్చుకోవాల్సి వచ్చింది ఒక గురువు ద్వారా. ఇందాక చెప్పాను కదా, గురువు తంత్ర విద్య నేర్చుకున్నాడు. తంత్ర విద్య నేర్చుకున్న తర్వాత ఏం నేర్చుకున్నాడు? వేదాంతపరమైనటువంటి సమాధి స్థితిని పొందగలిగాడు, సాధించగలిగాడు. అది సాధించిన తర్వాత ముస్లిం మతాన్ని చూసుకున్నాడు, క్రిస్టియన్ మతాన్ని చూసుకున్నాడు. అది అక్కడికి తీసుకెళ్తాయని అర్థమైంది. అంచేత ఈ మతాలు కొట్టుకోవటం మూర్ఖత్వం. మతాల పేరు మీద మీరు దెబ్బలాడుకుంటున్నారు అంటే అర్థం అవన వాడికి అర్థమలే, అర్థమైన వాడు మాత్రం దెబ్బలాడకూడదు. మౌనమే, అర్థం కాని వాళ్ళు కొట్టుకుంటారు. ఆ భావము రామకృష్ణ పరమహంస జీవితము మనకి అందజేసేటటువంటి ఆ సమన్వయ దృష్టికోణం, అది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇంత ప్రముఖ పాత్ర వహించి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినా రామకృష్ణ పరమహంస సమాధి స్థితిలోంచి వెనక్కి తిరిగి వచ్చాడు. ఆయన గురువు కూడా ఆయన్ని వెనక్కి తిప్పుకు రాలేకపోయాడు. ఏం చెప్తే వెనక్కి తిరిగి వచ్చాడు? నీవు ఎవరి కోసం? అసలు ఎవరి కోసం? వివేకానంద కోసం. అంటే ఎవరు వ్యవస్థీకృతం చేయగలిగేటటువంటి వ్యక్తి కోసమే ఎదురు చూస్తుంది. ఇక్కడ నేను కూడా మీ నుంచి కోరుకునేది అదే. మీరు జ్ఞానం గురించి దాని గురించి ఏం వెంపలాడక్కలే, నాతో ఉన్నారో అది మీకు తెలియదు. తర్వాత తెలుస్తుంది, ఉంటే ఏమైందో, తర్వాత మీ గురించి చరిత్రలో వస్తుందో రాదో అది నాకు తెలియదు. కానీ ఆ వ్యవస్థ కావాలి. ఏ వ్యవస్థ వివేకానంద మొదలెట్టి ఆపాడు, ఆ వ్యవస్థ ముందుకెళ్లాలంటే ముందు మీకు తెలియాలి ఏ వ్యవస్థ చేయాలో. మీకు తెలియాల్సిన పనులే, చెప్పింది చేస్తే చాలు. రూల్స్ ఎక్కడా బ్రేక్ చేయకండి. ఏదైనా ఒక రూల్ మనం పెట్టుకున్నాము అంటే ఆ రూల్కి ఏదో అంతరార్థం ఉంటుంది వ్యవస్థలో. దానికి కావలసినటువంటి మానసిక స్థితి మీరు తెచ్చుకోవాలి. వివేకానంద ఆ మానసిక స్థితి మనకి ఇస్తాడు. అంటే హౌ టు ఆర్గనైజ్ అనేది అతను స్టార్ట్ చేశాడు. కానీ అతను స్టార్ట్ చేసింది అతని దగ్గరే ఆగిపోకూడదు. అతనికంటే కొన్ని వేల రెట్లు ముందుకి మనము ఈ సంస్థ ద్వారా ముందుకు వెళ్ళగలగాలి. అప్పుడు సైన్స్ అవుతుంది అది. ఆయన చేసిందే ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాత పెట్టుకుంటే నక్కలుగానే మిగులుతాం మనం. నక్కలు కాదు, మీరు కావాల్సింది పులులు అవ్వాలి. కానీ రామకృష్ణ పరమహంస వివేకానంద చెప్పాడు, సమాధి స్థితి నీకు వద్దు, ఈశ్వర దర్శనం నీకు వద్దు, నీకు అర్థం అవటం లేదు, అది అనవసరం ఈ కాలంలో ఇచ్చేవాళ్ళారా, అది ప్రయత్నించకండి అంటే మళ్లీ ఆదాయం వేరే తగులుకుంటోంది అన్ని చోట్ల కూడా. మనం చేయగలిగేది ఏం లేదు ఆ మేళ మీదకి. ఆవిడేం చేస్తాడు వీరంటారు? అవగాహన అవ్వాలి అసలు. ప్రకృతి, ఈ ప్రకృతిని శాసించేటటువంటి వ్యవస్థ, ఆధ్యాత్మికత ఒక జీవిత విధానంగా రూపొందాలి అని కోరుకుంటోంది. మీకు ఆధ్యాత్మికత జీవిత విధానంగా రూపొందటంలే, ఆ తేడా అర్థం చేసుకోండి. లక్ష్యం ఏమిటో, ఆధ్యాత్మికత మస్ట్ బికమ్ ఎ వే ఆఫ్ లైఫ్, ఒక జీవిత విధానం అవ్వాలి. ఆ జీవిత విధానంగా ఎలా మారుతుంది అన్నదానికి మీరు రామకృష్ణ పరమహంస యొక్క కథామృతము, ఈ సహజీవనం పుస్తకాలు చదవాలి. ఆ లక్ష్యంతో ఆ చదవాల్సిన విధానం ఏమిటి అంటే, ఆయన చాలా గొప్పవాడు, ఆయన శిష్యులు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు ఎవరో గొప్పవాళ్ళు అవుతే నీకేంటి నాకేంటి, వాళ్ళ గురించి నేను ఎందుకు చదవాలా? ఎందుకు చదవాలి అంటే అది మనకి ఈనాడు ఈ క్షణంలో ఎలా జీవించాలో చెప్తుంది. ఆ దృష్టికోణంతో చదవండి పుస్తకాలు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాడు రాణి రాశ్వనీదేవి చరిత్రలో. మనకి సహజీవనందాలకు చరిత్రలో కొన్ని విషయాలు ఏం అర్థమవుతాయంటే, మొట్టమొదట కాశీకి వెళ్లాలనుకుందిట రాణి రాశ్వనీదేవి. చాలా డబ్బు ఉంది ఆ కాలంలో. కాశీకి వెళ్లాలి అంటే ఇప్పుడులాగా ట్రైన్స్ అవి ఏం లేవు. నది మీదే, గంగానది పాయ కూడా వస్తుంది అక్కడ. ఇంకా అలా గంగానదిని పట్టుకుని వెళ్ళవచ్చు. డబ్బులు, వంట వాళ్ళు ఇవన్నీ తీసుకువెళ్ళాలి, ప్లస్ దారిలో దొంగలు దోపిడీదారులు ఇవంతా డబ్బున్నావిడ అంతా చూసుకుంది ఆవిడ. బయలుదేరటానికి మొదలెట్టింది. ఇప్పుడు దక్షిణేశ్వర్ ఎక్కడుందో అక్కడ గంగా నది ఉంది, హుబ్లీ నది. ఆ నది దగ్గర నుంచి మొదలెడుతుంది ఆవిడ యాత్ర కాశీకి వెళ్తానికి. సంఘటనలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీ జీవితంలోనూ ఆ సంఘటనలు జరుగుతాయి, మీరు గమనించుకోరు. గమనించకపోతే ఆవిడ ఏం చేస్తుంది? కళ వచ్చింది ఆవిడికి, నువ్వు కాశీ యాత్ర చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ నాకు ఒక గుడి కట్టు అత్రం అనుకుంది ఆవిడ. గుడి కట్టాలి అక్కడ, ఎక్కడ కట్టాలో చెప్పలేదు, గంగా వద్దని గుడి కట్టాను. అంతేత నా ఎక్కడ ఉచితంగా ఉంటుందో, ఎక్కడ బాగుంటుందో అక్కడ కడదామని చాలా మంది జమీందారుని వాడిని కాంటాక్ట్ చేసింది. అసూయాపరులైనటువంటి ఆ వ్యక్తులు ఆవిడికి స్థలం ఇవ్వలేదు అని రాస్తున్నారు చరిత్రలో. మనకి కూడా మనకి తెలియకుండా అసూయ అని మనం అనుకోం, మనం చాలా తెలివైన వాళ్ళమను లేకపోతే అది మనకి నచ్చటం లేదను, మన మనస్సుల్ని మనం చాలా భ్రమ కలిగి చేసుకుంటాం. కాఫీ తాగకూడదు అని నిర్ణయించుకుంటాం, అసలు తల్లొప్పి కూడా రాదు మనకి, తల్లొప్పి వస్తుందేమో అనిపిస్తుంది కాఫీ తాగేస్తాం. కారణాలు మనం చాలా మంచిగా మన్ని మనం ఏం చేసుకుంటాం, జస్టిఫై చేసుకుంటాం. మనం చాలా కరెక్ట్, అంతకంటే ఏం చేయగలం మనం? ఇక్కడ చాలా స్పష్టంగా ఈ రాణి లక్ష్మీదేవి యొక్క చరిత్రలో వాళ్ళు ఏం రాస్తారంటే ఆవిడకెవడు స్థలం ఇవ్వలే, చివరికి ఒకడు స్థలం ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. ఆ స్థలంలో ఒక ఇంగ్లీష్ వాడి యొక్క గెస్ట్ హౌస్ ఉంది. ఇంకొంచెం దూరంగా దానికి ఒక ముస్లిం ఏమంటారు దాన్ని సమాధులు పెట్టింది శ్మశానం. అక్కడ గుడి కట్టింది అంటే అక్కడ మళ్ళా మూడు కలిసాయి. మనకి అర్థం అవుతే అర్థం అయిపోయినా ప్రకృతి ఎలా సహకరిస్తుందో, క్రిస్టియానిటీ ముస్లిం కల్చర్ సరే హిందూ టెంపుల్ ఇదంతా ఆవిడ లక్షాధికారి అయి కాశీ యాత్రకి బయలుదేరటానికి జరిగినప్పుడటువంటి సంఘటన. కానీ అంతకు ముందే ఆవిడ చిన్నతనం నుంచి కూడా కొంచెం భక్తి ఉండేది ఆవిడికి. కుటుంబము అతి దీన పేదావస్థలో ఉంది, ఏమీ లేదు కుటుంబంలో, ఒక పూట తింటే రెండో పూట తింటారో లేదో తెలియనటువంటి పరిస్థితి. ఈ అమ్మాయికి 11-12 ఏళ్ళు వచ్చాయి. ఈ అమ్మాయి కంటే ఎవరికి? రాక్ష్మణీదేవికి. వాళ్ళ తల్లి ముద్దుగా రాణి అని పిలిచేది, అంటే వాళ్ళ నాన్న విక్రమించేవట, భలే రాణిని కన్నావులే, తింటానికి కూడా తిండి లేదు, 12 ఏళ్ళు అది వచ్చేసారు కదా, ఆ కాలంలో 8 ఏళ్ళకి పెళ్లి అయిపోవాలి. నాన్న గందరగోళం పడుతున్నాడు, డబ్బు లేదు, తినటానికి తిండి లేదంటే పెళ్లి ఏం చేస్తాడు. అప్పుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక జమీందారు యొక్క కొడుకు తన స్నేహితులతో గంగా నది మీద వెళ్తున్నాడు. ఆయనకి అప్పటికే 2 పెళ్లిళ్ళు అయ్యాయి, 2 భార్యలు చనిపోయారు, పిల్లలు లేరు. అతను ఇంకా నేను పెళ్లి చేసుకోను అని ముండి పట్టు పట్టుకుని ఉన్నాడు. తండ్రి ఏం చేస్తా ఇంత పెద్ద ఆస్తి ఎలా చేస్తావు అని గాబరా పడుతున్నాడు. ఈయనేమో ఒప్పుకోవటం లేదు పెళ్లికి. దూరం నుంచి అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి అయితే ఒప్పుకుంటానన్నాడు. ఆ అమ్మాయి ఒప్పుకోదను లేకపోతే వీళ్ళ అమ్మాయిని ఏ కారణమో మనకు తెలియదు, జరిగిన సంఘటన మాత్రం అది. సరే వీళ్ళు అడిగిందే తెలవదు చాలని ఆ స్నేహితుడు తండ్రి గబగబగబ వెళ్ళి వాళ్ళ నాన్నకి అంతకంటే కావాల్సింది పెళ్ళి. ఆ తర్వాత మొత్తం ఆస్తి వ్యవహారాలంతా కూడా రాణి రాక్ష్మణీదేవి చూసుకున్నది సమర్థవంతురాలు. ముందుకే చెప్తున్నాను, వ్యవస్థ చేయటం నేర్చుకోవాలి అంటే ముందు ఏదైనా ఉంటే కదా నువ్వు వ్యవస్థీకృతం చేస్తావు. ఏమీ లేదే వ్యవస్థీకృతం ఏం చేస్తావు? అంచేత నువ్వు ప్రకృతిలో ఎప్పుడైతే వ్యవస్థీకృతం చేయడానికి నువ్వు రెడీ అవుతావో దానికి తగిన పరిస్థితులు వచ్చేస్తాయి. వచ్చాక నేర్చుకుంటాను అంటే రాదు, ఉన్నదాన్ని వ్యవస్థీకృతం చేయటం మొదలెడితే సహజంగానే నువ్వు ఎక్స్టాండ్ అవుతావు,